జై గురుదేవ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహత్యం. ఇందాక 47-48 శ్లోకాలు దాకా చెప్పుకున్నాం. అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం ఒకసారి, అంటే నిన్నటి శ్లోకాలు. ఉత్పన్నా ద్రవిడే సాహం వృద్ధిం కర్ణాటకే గత అంటే చెప్పాను ఇందాక, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. ఏమిటంటే ఈ భక్తి ఎక్కడ పుట్టిందిట, అంటే భక్తి అంటే కోరిక, ద్రవిడ దేశంలో పుట్టిందిట. తర్వాత వృద్ధిం కర్ణాటకే, వృద్ధి ఎక్కడ చెందింది, కర్ణాటకలో వృద్ధి చెందింది. క్వచిత్ క్వచిత్ మహారాష్ట్రే, మహారాష్ట్రలో అద్భుతంగా ఘనంగా అన్ని చోట్ల కూడా సన్మానాలు జరిగినాయి. గుర్జరే జీర్ణతాంగత అంటే గుజరాత్ రాష్ట్రంలో ముసలితనం వచ్చేసింది అని ఆమె చెప్పింది. ఇంకా ఏం చెప్పింది, ఇంకా చెప్తూనే ఉంది పాప నారదుల వారికి తన యొక్క మొత్తం హిస్టరీ అంతా చెప్పుకుంటూ వస్తుంది అన్నమాట. తత్ర ఘోర కలేర్యోగా పాఖండై ఖండితాంగక దుర్బలాహం చిరం యాత పుత్రాభ్యాం సహ మందతాం. ఇప్పుడేమైంది జరిగింది, అక్కడ కలియుగం వచ్చేసింది బాగా. ఈ కలియుగం రావటం వల్ల ప్రభావం ఎక్కువ, కలి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల పాఖండులందరూ నా అంగములను భంగం చేశారు. చాలా కాలం పాటు నేను అదే అవస్థలో ఉండటం వల్ల నేను కూడా నా పుత్రులతో పాటు దుర్బరురాలనైపోతుని, నిస్తేజురాలనైపోతుని అని చెప్పింది. దీని వివరం ఏంటంటే అన్ని దేశాలలో నుంచి చివరికి ఆమె గుజరాత్ వచ్చింది భక్తి. గుజరాత్ దేశంలో ఏమైంది, కలి ప్రభావం చాలా విపరీతంగా ఉంది. ఘోరమైన కలి వలన పాఖండై ఖండితాంగకాహ, పాఖండులు అంటే మనం చెప్పుకున్న ఏంది, లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళు అన్నమాట, నటిస్తుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ యొక్క ప్రభావం వల్ల నా అంగాలన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయాయి, దాంతో ఏమైంది, దుర్బలాహం చిరం యాతాహ, నేను చాలా దుర్బలురాలనైపోయినాను, నిస్తేజురాలనైపోయినాను, నిర్వీరురాలనైపోయినాను. అయితే ఏమొక విద్య వచ్చు, ఏం వచ్చు ఆ విద్య, ఖండయోగం నాకు వచ్చు కాబట్టి తిరిగి వాటన్నిటిని కూడా నేను అతికించుకుంటున్నాను. మళ్ళీ అతికించుకున్న తర్వాత మళ్ళీ గుజరాత్లో మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది, మళ్ళీ ముక్కలు ముక్కలుగా అయిపోతుంటారు, మళ్ళీ మళ్ళీ ఖండయోగం చేసుకుంటుంది, మళ్ళీ మళ్ళీ శరీరాన్ని అతికించుకుంటుంది. అంటే ఇక్కడ దీనికి అసలు మాస్టారు ఒక విషయం చెప్పారన్నమాట, ఏంటంటే శ్రీమద్ భాగవత మహాత్యం ఈ పరిస్థితుల్లో ఎందుకు చెప్తున్నాను అనేది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా మాటలను మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఆ సమయంలో గుజరాత్లో 2 భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ఆ భయంకరమైన భూకంపాలు అదుపు కావాలి కదా, అవి ఏం చేశాయంటే గుజరాత్ని ఒక ఊపు ఊపు పరేసినాయి, కుదేలైపోయింది అనమాట అక్కడ పరిస్థితి అంతా. అక్కడ జరుగుతున్న సంఘటనలకి ఇక్కడ భాగవతం ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి అన్నారు ఒక మాట. అది నిజమే, అది అడిగాము. ఇక్కడ మనం భాగవతం చెప్పుకుంటే గుజరాత్లో పరిస్థితులు ఎలా చక్కబడతాయి అంటే, దీనికి ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది తర్వాత గురువుగారి జీవితంలో ఒకరోజు రాత్రి అర్ధరాత్రి అప్పుడు గురువుగారు ఎక్కడ 3 అంతస్తులో మేడ మీద సాధన చేసుకుంటుంటారు కదా రాత్రిపూట వారు. ఒకరోజు రాత్రి 12 బయటకు వచ్చి కార్యకర్తల్ని పిలిచారు. పిలిచి పైనే ఉన్నారు వారు, వీళ్ళందరినీ పిలిచి ఇప్పుడు అర్జెంటుగా అక్కడ ఒక మహాసామ్రాజ్య యంత్రం అని ఉంది, 60,000 సంవత్సరాలకు సరిపోయేటటువంటి జ్యోతిర్విజ్ఞానానికి సంబంధించిన ఒక పెద్ద బిల్డింగ్ ఉండే కట్టడం ఉండేది అక్కడ, దాన్ని వెంటనే కూలగొట్టండి అన్నారు గురువుగారు. అందరూ కూడా ఒక్కసారి నిర్ఘాంతపోయారు, ఇంత పెద్ద కట్టడం తెల్లవారేసరికి కొట్టేసేయండి అన్నారు. ఏంటి పరిస్థితి, ఎందుకు గురువుగారు చెప్పారంటే, మనకేంటంటే గురువుగారు చెప్పారు చేద్దాం అంతే అనేటటువంటి మానసిక స్థితిలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అత్యంత భక్తితో మొత్తం తెల్లవారే లోపల దాన్ని కొట్టిపారేశారు. ఏం జరిగింది దీని యొక్క ప్రభావం, తర్వాత పత్రికల్లో చదవడం జరిగింది. ఏం జరిగింది, ఆర్మేనియాలో పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం ఎందుకు అక్కడికి వెళ్ళిందంటే గురువుగారు తర్వాత చెప్పారు. అది గనక అది యొక్క అది ఎక్కడ పుట్టింది, దాని తిమురు అంటే ఆ కింద ట్రెమర్స్ ఎక్కడొచ్చినాయి అంటే దాదాపు విపరీతమైన జనసాంద్రత ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఒక ముఖ్యమైన ప్రదేశంలోనే దాని యొక్క ట్రెమర్స్ మొదలయ్యాయట. గురువుగారు అది చూసి దానికి ప్రత్యామ్నాయంగా అక్కడ మహాసామ్రాజ్య యంత్రాన్ని కొట్టించటం వల్ల ఆయన దాని యొక్క శక్తిని ఇంకో చోటికి తరలింపజేశారు. ఎక్కడికి పంపించారు అంటే ఆర్మేనియాకు పంపించారు. అక్కడికి ఎందుకు పంపించారు అంటే అది చాలా జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి నిర్జన ప్రదేశం ఎక్కడుందో ఆ ప్రదేశానికి ట్రెమర్స్ని పంపించేశారన్నమాట. దాంతో పెద్ద జన నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు, ఆహార పదార్థాల నష్టం, పంటల నష్టం ఏమీ జరగలేదు అన్నమాట. కాబట్టి ఆ విధంగా గురువుగారు లాంటి వాళ్ళకు కానీ, మాస్టర్ లాంటి వాళ్ళకు కానీ ఇలాంటి ప్రయోగాలు మాస్టర్ జీవితంలో చాలా చేశారు, నేను ఎన్నో చూశాను. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేశారు, ఇది ఎందుకు అంటే ఇక్కడ చేస్తే అక్కడ సరే అవుతుందా పరిస్థితి అంటే పరిస్థితి సరే అవుతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక చాప ఉంది, ఒక చాప వేసాము, మధ్యలో ఎక్కడ ఎక్కడో ఒక చోట ముడత వచ్చేసింది. మనం ఏం చేస్తాం, ఇక్కడే కూర్చున్న చోట నుంచే కూర్చొని దాన్ని ఒక అంచు పట్టుకొని ఇట్లా లాగుతాం. లాగంగానేది ఏమవుతుంది, సరే అయిపోతుంది. అప్పుడు నేల మీద చాప సమతలంగా అయిపోతుంది అనమాట. అట్లాగే ఎక్కడైనా ఒక విపరీత పరిస్థితి వస్తే మనం కూర్చున్న చోట నుంచే దాన్ని సరిచేసేటటువంటి ప్రక్రియలు, ఆ భవిష్యత్ జ్ఞానము, ఆ ప్రజ్ఞ అది గురువు లాంటి వాళ్ళకు ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకోసం ఇక్కడ శ్రీమద్ భాగవత మహత్యం చెప్పడం ద్వారా ఏ రకమైన పరిస్థితిని చెప్పరు వాళ్ళు, ఎందుకంటే చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటే బోరడని ఉదాహరణలు ఉన్నాయి. చెప్పకుండా దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తారన్నమాట మహానుభావులు, అది సరి చేశారనమాట. సో ఈ దానికి ఏం చెప్పారంటే, ఈ భాగవతం నేను చెప్తూనే ఉంటా. కొంతమంది ఆదివారం నాడే చెప్పేవాళ్ళు కదా, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ఉద్యోగాలు వ్యవహారాలు వెళ్ళిపోతుంటారు. ఈ మిగతా రోజుల్లో వాళ్ళ యొక్క వృత్తి ఉద్యోగాలన్నీ చేసుకుంటారు. ఒక ఆదివారమే చెప్తారు. ఈ ఆదివారం నాడు మీరు వచ్చినా సరే రాకపోయినా సరే నేను మాత్రం చెప్పుకుంటూనే వెళతాను. మీరు ఊహించుకోండి ఈ పరిస్థితి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానో. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈ యొక్క పరిస్థితిని అందరం కలిసి చక్కదిద్దాలి అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారన్నమాట. సో దుర్బలాహం చిరం యాత, ముక్కలు ముక్కలైపోతున్నది భక్తి అక్కడ మళ్ళీ కలుపుకుంటున్నది, ముక్కలైపోతుంది కలుపుకుంటుంది. అంటే మన భాషలో ఇప్పుడు చెప్పుకోవాలంటే ఎవరికైనా శరీరంలో ఏదైనా చిన్న ఫ్రాక్చర్ అవుతుంది, లేకపోతే యాక్సిడెంట్ అయి ఒక కాలు దగ్గర చేతి దగ్గర చిన్న విరుగుతుంది ఎముక, ఏం చేస్తాం అక్కడ, దాన్ని హాస్పిటల్లో తీసిపోతాం, దానికి ఏదో చిన్న సర్జరీ చేస్తారు, అది అతుక్కుంటుంది. మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అది ఎట్లయినా సరే అతుకు అతుకే కదా, మళ్ళీ దెబ్బతింటుంది, మళ్ళీ చేస్తారు. అట్లా ఎన్నిసార్లు అని చేస్తారు, దుర్బలం అయిపోతుంటారు, దానిలో ఉన్నటువంటి బలం పోతుంది. అట్లాగే దుర్బలాహం చిరం యాత, నేను చాలా దుర్భరురాళ్ళైపోయినాను అంటే కోరికలన్నీ కూడా క్షీణించిపోతున్నాయి అంటే భక్తి క్షీణించింది అని అర్థం అనమాట. భక్తి క్షీణించింది అంటే మన కోరికలు క్షీణించినాయి. పోనీ నా కొడుకులు ఏమన్నా సహాయం చేస్తారా అంటే వాళ్ళు నాకన్నా మందమతులు. సాధారణంగా తల్లికి ఎవరు సహాయం చేయాలి, బిడ్డలు సహాయం చేయాలి. బిడ్డల సహాయం కోసం ఎప్పుడైనా ఆపత్ కాలంలో ఎవరి కోసం ఎదురు చూస్తుంది తల్లి, నేను ఈ కష్ట పరిస్థితిలో ఉన్నాను, నా కన్న బిడ్డలు వచ్చి నన్ను ఆదుకుంటారు, ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కిస్తారు అని చెప్పి తల్లి వాళ్ళ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పాపం. కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు పాపం, జ్ఞాన వైరాగ్యాలు, వాళ్ళు అంతకన్నా నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నారన్నమాట. వాళ్ళు అసలు మందమతాహ అంటే పూర్తిగా బలహీనులైపోయినారు, నిస్తేజంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అందువల్ల నేను నాతో పాటు నా పిల్లలు ఇద్దరు కూడా అంటే భక్తి జ్ఞాన విజ్ఞానాలు జ్ఞాన వైరాగ్యాలు నిస్తేజమైపోయినాయి. అప్పుడేం చెప్పింది ఇంకా ఆవిడ, బృందావనం పునఃప్రాప్య నవీనస్య రూపిణి జాతాహం యుమతి సమ్యక్ ప్రేష్ట రూపాత సాంప్రతం. ఇది 50వ శ్లోకం. అప్పుడు ఆవిడేం చేసింది, అన్ని చోట్ల తిరిగి ప్రతి చోట కూడా ఆవిడకి సరైనటువంటి ఆదరణ లేక ఎక్కడికి వచ్చింది, బృందావనానికి వచ్చిందనమాట. అక్కడికి వచ్చిన తర్వాత నాలో చాలా మంచి మార్పు వచ్చింది, మళ్ళీ నేను పరమ సుందరిగా తయారయ్యాను, మంచి చక్కటి స్ఫురద్రూపం వచ్చింది, నవయవ్వనం వచ్చింది, నవయువతినైనాను అని చెప్పిందనమాట. ఈ బృందావనానికి వచ్చి నేను పరమ సుందరమైనటువంటి అందమైనటువంటి రూపాన్ని పొందగలిగాను అని చెప్పింది. ఇప్పుడు వ్యాసుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమని, కోరికలను గురించే చెప్తున్నాడు తప్ప ఇక్కడ భక్తి గురించి కాదు ఆయన చెప్పడం. భక్తి ముసలిదైపోతే మనకే అనుకుంటాం, కానీ ఈ సూత్రం మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కనుక కోరిక ఎప్పుడు యువ రూపం దాలుస్తుంది? మన కోరికలు అంటే భక్తి అక్కడ బృందావనానికి వెళ్ళి యవ్వన రూపం దాల్చిందని కదా ఇందాకటి స్టేట్మెంటు. భక్తికి బదులు మనం ఇప్పుడు కోరిక అని చెప్పుకోవాలి. కోరిక ఎప్పుడు యవ్వనవతి అవుతుంది? బృందావనానికి వెళితే. బృందావనానికి వెళితే పరమ సుందరమైనటువంటి యువతి రూపాన్ని ధరిస్తుంది కోరిక కూడా అని ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం. జై గురుదేవ్, స్వస్తి.